చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమయుడైన తండ్రి, ఉదయకాల ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి మీ వాక్యమును ధ్యానించుచుండగా ప్రభువా, మా హృదయములను తెరిచి మాకు కావలసినటువంటి వాక్యమును మీరు అనుగ్రహించండి. మా హృదయాంతరంగములో మీ యొక్క లోతన్య క్రియను జరిగించి మాలో నీ ఘనమైనటువంటి నామమును మేము ప్రత్యక్షపరుచున్నట్లుగా మమ్మలను మీరు వాడుకొనవలనని, మా హృదయాంతరంగంలో అందుకు తగినటువంటి మార్పును మీరు అనుగ్రహించవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాము. మాతో మాట్లాడండి, మీ యొక్క సన్నిధిని మాకు దయచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23:39 నుండి 43 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. క్రీస్తు ప్రభువు సిలువు వేయబడినటువంటి సందర్భమునకు సమయమునకు సంబంధించినటువంటి విషయం ఇది అని మనకందరికి తెలుస్తుంది. క్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు నేరస్తులు కూడా ఆయనకు ఇరుప్రక్కల సిలువ వేయబడినారు. ఒక వ్యక్తిని సిలువ వేసే ముందు అతను ఎందు నిమిత్తమై సిలువ వేయబడుతున్నాడో అది అతనికి తెలియజేయబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇద్దరు దొంగలకు వారు చేసినటువంటి ఆ తప్పిదముల నిమిత్తమై, అంటే వారు చేసినటువంటి నేరముల నిమిత్తమై శిక్షించబడుతున్నట్లుగా వారికి తెలియజేయబడినది. ఈ విధంగా క్రీస్తు ప్రభువు అబద్ధపు నేరారోపణలను బట్టి ఆయన శిక్షించబడుతూ ఉంటే, మిగిలినటువంటి ఇద్దరు నేరస్తులు కూడాను తాము చేసినటువంటి నేరములను బట్టి వారు శిక్షించబడుతున్నట్లుగా వారికి తెలుసు. ఈ సమయంలో ముగ్గురిని సిలువ వేసినారు, ఆ సిలువలను నిలబెట్టినారు. దారిలో వెళుతున్నటువంటి వారందరూ తమ తలలు ఊచుతూ ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరు కూడాను క్రీస్తు ప్రభు వైపుకు చూస్తూ, వీడు ఇతరులను రక్షించను కాని వాడిని వాడే రక్షించుకునలేడు, ఇప్పుడైనా వాడు దిగివచ్చినట్లయితే మనం వాని ఎందు విశ్వసిస్తాము అని చెప్పి హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, ప్రభువును నిందిస్తూ దారిన పోయేటువంటి వాళ్ళు ఉన్నట్లుగా మనం అక్కడ చదవచ్చు. అదే విధంగా ఆయనను సిలువు వేసినటువంటి వారు సహితము ఆయనను హేళన చేసి ఆయన ఎదుట సాగిలపడి, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి పరిహాసం అంతా వారు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు దొంగలు కూడాను క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేటువంటి విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు, గాని లేఖనములు నెరవేరబడినట్లుగా ఆయన తనని తాను తండ్రికి అప్పగించుకొని, లేఖనముల యొక్క నెరవేర్పు నిమిత్తమై తండ్రి అప్పగించినటువంటి ఆ బరువును మోయుటకు ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో సిలువ మీద కొంతసేపు వేలాడిన తరువాత వారిలో ఇద్దరు కూడాను మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. సిలువ వేయబడినప్పుడు ఎవరి బాధ వారిది, వారు చివరి గడియలలో ఉన్నారని వారికి తెలుసు. వారు అప్పుడు మాట్లాడేటువంటి మాటలు గాని, వారు చేసేటువంటి పనులు గాని ఏమైనప్పటికీ వాటిని గురించి ప్రజలు ప్రత్యేకంగా మనస్కరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సిలువ వేయబడినటువంటి వ్యక్తి తిరిగేటువంటిది లేదు. వారు కేవలం మాట్లాడగలరు, వారికి ఉన్న లోపల ఉన్నటువంటి ఆ భావాల్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ఈ సిలువ వేయబడినటువంటి వారికి లోపలి బాధ వేదనతో పాటు వారి యొక్క ప్రతిస్పందన కూడా ఉంటూ ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మాటలు తక్కువగా ఉంచేందుకే ఉపక్రమిస్తూ ఉంటారు. ఆ క్షణాలలో వారు జీవితాన్ని ఎలా గడిపారు, మొదటి నుండి కూడా వారి జీవితం ఎలా కొనసాగింది, ఏ విధంగా వారు ఆ యొక్క తీర్పులకు తేబడినారు, ఎందువలన వారికి శిక్ష విధించబడింది అనేటువంటి విషయాలను గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు వారికి మనసులో రెండు విధములైనటువంటి రియాక్షన్స్ ఉండొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, తాము చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై వారు పరితాప పడవచ్చు, వారు పశ్చాత్తాప పడవచ్చు. రెండవది ఏంటంటే, వారు చేసినటువంటి తప్పిదములను గురించి వారిలో ఏ విధమైనటువంటి పశ్చాత్తాపము లేకుండా వారు చేసినటువంటి వాటినే సరైన అయినవి అని ఆ విధంగానే తాము కొనసాగి ఉండవలసినదని ఎదుటివారు తమ పట్ల తప్పు చేస్తున్నారని వారి యొక్క రియాక్షన్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఆ సమయంలో వారిని సిలువ వేస్తున్నటువంటి వారిని, సిలువ వేయటానికి కారుకులైనటువంటి వారిని, ఇలాంటి వారిని అందరినీ కూడాను భయంకరంగా బండబూతులు తిడుతూ ఆ సమయంలో వారు చేయగలిగింది కాదే. కాబట్టి నోటికి ఎన్ని తిట్లయితే రాగలవో అన్ని తిట్లను తిడుతూ అక్కడే తమ యొక్క ప్రతీకారం ఏదైనా చేయగలిగి తీర్చుకునగలిగినటువంటిది ఉంటే తీర్చుకునటానికి సంసిద్ధులైనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు తప్ప వారు చేయగలిగినటువంటిది ఇంకా ఆ సమయంలో ఏమీ ఉండదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి యొక్క రియాక్షన్స్ ని తెలియజేసేటువంటి చివరి గడియలు సిలువ వేయబడినటువంటి సమయం అనేటువంటిది. ఇక్కడ సిలువ వేయబడినటువంటి ఈ యొక్క నేరస్తులలో ఒకరు ఒక కోవకు చెందినటువంటి వాడైతే, పశ్చాత్తాప పడినటువంటి వాడైతే, రెండవ వాడు తన హృదయమును కఠినము చేసుకుని పశ్చాత్తాపము లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినటువంటి వాడు రెండవ వాడు. వీరి యొక్క ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఈ దిన ముందు కొద్దిగా చూద్దాం. మొట్టమొదట దొంగ ఆయనను దూషించచ్చు అన్నారు. అతను మాట్లాడటం మొదలు పెట్టాడు. మొట్టమొదటి దొంగ మాట్లాడుతూ మొదలు పెట్టిన తర్వాత క్రీస్తు ప్రభువును దూషించటం మొదలు పెట్టాడు. క్రీస్తు ప్రభువును దూషించవలసినటువంటి అవసరం అతనికి ఏమీ లేదు. తాను శిక్షలో ఉన్నాడు, తన వలనే అదే విధమైనటువంటి శిక్ష క్రీస్తు కూడా విధించబడింది. ఇక అవతల ఉన్నటువంటి వ్యక్తికి అదే విధమైనటువంటి శిక్ష ఉన్నది. క్రీస్తు ప్రభువు ఏ విధంగా తనకు రిలేటెడ్, తన శిక్షను ఖరారు చేయటానికి క్రీస్తు ప్రభువు కారకుడా కాదే. అదే విధంగా తాను శిలువను ఎక్కటానికి కారణము క్రీస్తు ప్రభువు బోధించినటువంటి బోధల కాదే. ఏ విధంగాను కారణం కానటువంటి క్రీస్తు వైపునకు తన బాణములను సంధించుచు ఈ మొదటి దొంగ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని సవాలు విసురుతూ ఉన్నాడు. ఎందువలన అలా చెప్పాడు అని మనం ఆలోచించినట్లయితే అక్కడ దారిన పోయేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఇదే విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ క్రీస్తును హేళన చేస్తున్నట్లుగా అతను వింటూ ఉన్నాడు. అయితే అదే మాటలు ఇతను పలకాల్సినటువంటి అవసరం ఏమీ లేదే. ఒకవేళ వారేమైనా ఆ సిలువ అప్పటికే వేసేశారు, పోనీ వేయకపోతే ఇతనికి అలాంటి మనసు ఉంది, క్రీస్తు ప్రభువును శిక్షించబోతున్నారు అనేటువంటి విషయం తెలిసి వాళ్లతో పాటు ఇతను కూడా మనసు కలిసినటువంటి వాడు కాబట్టి ఇతనికి శిక్ష తొలగిస్తారు అనేటువంటి అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే అది ముందే ఉండి ఉండాల్సిందేమో. కానీ శిక్ష వేసేశారు, సిలువను ఎక్కించేశారు, సిలువు మీద వేలాడుతున్నాడు. ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే అతనికి సానుభూతితో అతని పట్ల చేయగలిగింది సిలువ నుండి తొలగించి మరలా బ్రతికేటువంటిది అవకాశం అనేటువంటిది ఏమి ఇవ్వరు. మహా అయితే ఒక గ్లాసు మంచినీళ్ళు దాహం అవుతుంది అని అంటే నీళ్ళు ఏమని ఇస్తారేమో, అంతకు మించి జరిగేటువంటిది ఏమి లేదు. కాబట్టి దానిని గురించి అతను ఈ విధంగా చేసి ఉండకపోవచ్చు. అంటే క్రీస్తును నిందించటం దూషించటం అనేటువంటిది చేసినటువంటిది అతను తనకేదో ఫేవర్ జరుగుతుంది జరగబోతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి విషయం కాదు. తర్వాత ఇంకో విషయం మనం గమనించేటువంటిది ఏమిటంటే, క్రీస్తును నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడు. దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇతను బ్రతికి ఉన్నటువంటి కాలంలో క్రీస్తు అంటే ఎవరో తెలిసినటువంటి వాడని, క్రీస్తు చేసినటువంటి మహత్కార్యములను గురించి వినినటువంటి వాడని, ఒకవేళ ఆయన యొక్క సేవను ఎప్పుడైనా చూచినటువంటి వాడు కూడానేమో, ఆ యొక్క గుంపులో ఉండి తిలకించినటువంటి వాడు కూడా అయితే ఉండవచ్చును. అతను ఏం చేశాడో మనకు తెలియదు, కానీ క్రీస్తు ప్రభు అంటే ఎవరో, ఆయన ఏమి చేయగలడు, ఇలాంటి అవగాహన అతనికి ఉన్నట్లుగా మనం ఇతని మాటలను బట్టి మనం చూడవచ్చు. అయితే ఇతను తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి క్రీస్తును నిందించుచు దూషించుచు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది కేవలం సైతానుడు పూనినటువంటి వాడు చేసేటువంటి పనిగా ఉంటూ ఉంటుంది. సాతాను పూనినటువంటి వాడు మాత్రమే ఈ విధంగా బిహేవ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండగలడు. చివరి గడియలలో ఉంటూ వాడు తనను తాను తగ్గించుకొని తన యొక్క బుద్ధిహీనతను విడిచిపెట్టవలసినటువంటి ఆ సమయంలో కూడా హృదయం అంతా గుండిదైపోయి వాడు చేసేటువంటి పనులు వికృతమైనవి, భయంకరమైన చేష్టలు చేసేటువంటి వాడైనట్లయితే వాడిని కేవలము సాతానుడు పూనినటువంటి వాడని మనం భావించవలసి ఉంటుంది. సాతాను పూనినటువంటి వాళ్ళు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. వారి మాటలు బహుభయంకరంగా ఉంటాయి. చనిపోయేటప్పుడు కూడా వారు చేసేటువంటి ఆ యొక్క పనులని చాలా మనకు భయం కల్పించేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. మనం కొన్నిసార్లు కొందరిని చూడవచ్చు, వారికి కొద్ది క్షణాల్లో చనిపోతారనగా వారిని మనం ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళు దానితో సహకరించరు. నా యొక్క స్టూడెంట్స్ ఇద్దరు ఉండేవాళ్ళు, అక్క తమ్ముడు, పేరెంట్స్ ఇద్దరు కూడాను టీచర్స్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తండ్రికి మరి ఆయనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో మనకైతే తెలియదు పెద్దగా. అయితే ఆయన ఏమైనా నిర్ణయం తీసుకున్నాడంటే ఆ ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఆయన తన జీవితాన్ని ముగించేయాలని అనుకొని ఏదో పాయిజన్ తెచ్చుకొని అది కూడాను ఎప్పుడు చేయాలని నిర్ణయించుకున్నాడంటే December 31st చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని ఆ విధంగా చేశాడు. ఇప్పుడైతే ఈ విషయం భార్యకు తెలిసిందో ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పిలిచి గగ్గోలు పెడుతూ ఏదైనా సహాయం చేయండి అని అభ్యర్థిస్తే వారందరూ వచ్చి ఈయనను పట్టుకొని తీసుకుని ఆసుపత్రికి తరలించాలని చూసినప్పుడు సహకరించడు మనిషి. అటు పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు. ఆ విధంగా వారికి దొరకకుండా అటు ఇటు తిప్పి ఫస్ట్ 5 మినిట్స్ లో అతను కుప్పగూలిపోయాడు. అప్పుడు ఏదో ఇక పట్టుకొని తీసుకెళ్తే ప్రయోజనం ఏముంది. అయిపోయి సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు వారికి చివరి క్షణాల్లో ఏదైనా చికిత్స అందించాలని చూసేటువంటి వారిని కొట్టటము తిట్టటము దూషించటము ఇలాంటి పనులు చేస్తుంటారు. ఎందుకంటే వారి మనసు కఠినమైపోయి ఉంటుంది. సహాయం చేయాలని చూసేటువంటి వారు డాక్టర్లా లేకపోతే మన నెలవరులు అయినటువంటి వారా మనకు మంచి చేయాలని చూసేటువంటి వారా వారి ఉద్దేశములు ఏంటని థింకింగ్ ఇంకా వాళ్ళకి చచ్చిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిగా వీడిని భావించవలసి ఉంటుంది ఈ మొట్టమొదటి దొంగని. ఇతను తన పరిధికి మించి తనకు సంబంధం లేనటువంటి విషయాలపై తనకు సంబంధం లేనటువంటి వ్యక్తులపైన అర్థం లేనటువంటి దోషణలు పలుకుతూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విధంగా మిగిలినటువంటి వారు కూడాను సాతాన్ యొక్క బంధకంలో ఉన్నటువంటి వారు చివరి క్షణాల్లో చేసేటువంటి పనులు ఇదే విధంగా ఉంటాయని మనం గమనించవచ్చు. ఇక రెండవ దొంగ యొద్దకు వచ్చినప్పుడు మనకి తన మాటలను బట్టి క్రీస్తు ప్రభు అంటే అవగాహన ఉన్నట్లుగా ఆయనను గురించి విన్నట్లుగా లేకపోతే ఆయనను చూచి ప్రభు బోధలు చేసేటప్పుడు సూచక క్రియలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయనను దగ్గరగా ఉండి చూచాడేమో మనకు తెలియదు. అయితే ఆయన అంటే ఎవరో తెలుసు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఆయన ఎటువంటి వాడు అని ఆ దొంగకు అవగాహన ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. తాను ఏమని అంటున్నాడంటే మొదటి వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. రెండవ దొంగను మనం చూసినట్లయితే మొదటి వాణి యొక్క ప్రవర్తనకు చాలా భిన్నమైనటువంటి ప్రవర్తన ఇతనిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వాడు థింక్ చేసినటువంటి థింకింగ్ కిను రెండవ వాడు థింక్ చేసినటువంటి థింకింగ్ కిను చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఈ మొదటి దొంగను ఎవరైతే ప్రభువును దూషిస్తూ ఉన్నాడో నిష్కారణంగా అతనిని గద్దించాడు. నువ్వు చేస్తున్నటువంటిది తప్పు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు, నీవు కూడా ప్రభు ఏ శిక్షలతో విధింపబడి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడో అదే విధమైనటువంటి శిక్షలో ఉన్నావు, కాబట్టి దేవునికి నువ్వు ఈ సమయంలో భయపడవా అని అంటున్నాడు. అంటే తనలో దీనిని బట్టి మనకు తెలుస్తున్నటువంటిది ఏంటంటే ఆ రియలైజేషన్ అనేటువంటిది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే సిలువ వేయబడతాడని తెలిసిందో తనకి సిలువ వేయబడినై ఉన్నాడు అని తెలిసిన క్షణం నుండి చివరి క్షణములలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందువల్ల ఇలా జరిగింది, నేనెవరిని, ఎప్పుడు పుట్టాను, ఎలా పెరిగాను, ఏం చేశాను, ఎక్కడ తప్పుటడుగులు పడినాయి, ఎందువలన ఈ విధమైనటువంటి శిక్షణ నేను అనుభవించవలసి వచ్చింది అని దీనిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటిది ఎవరని తెలుసంటే క్రీస్తు ప్రభు అని తనకు తెలుసు. క్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అని ఆలోచించాడు. ఆయన ఎలాంటి వాడో ఇతనికి బాగా అవగాహన ఉన్నది. ఆయన ఏ విధమైనటువంటి తప్పిదము చేయనటువంటి వాడు, నిష్కారణంగా ఆయనకు శిక్ష విధించబడింది అని ఇతనికి బాగా తెలుసు. ఎప్పుడైతే అవతల ఉన్నటువంటి దొంగ మొదటి దొంగ ఆయనను నిష్కారణంగా దూషిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడో మొట్టమొదటిగా అతనిని నోరు ముయించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఇతను అప్పటికే తన హృదయంలో తాను ఎటువంటి వాడో తెలుసుకున్నటువంటి వాడే, దానిని ఇండి ఇంకా విముక్తి పొందేటువంటిది ఇంకేమైనా మార్గం ఏదైనా చివరి క్షణంలో ఏదైనా ఉన్నదా అని ఆలోచించినప్పుడు అప్పుడు తనకు తెలిసినటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రభువు మరలా ఈ లోకమునకు తిరిగి రానై ఉన్నాడని తాను గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలా ఈ యొక్క లోకమునకు తిరిగి రానై ఉన్నాడని ఆయనకు రాజ్యం ఒకటి ఉన్నదని, ఆ రాజ్యము నిత్యము ఉండేటువంటిదని, ఆయన యందు విశ్వసించినటువంటి వారికి అది అనుగ్రహింపబడేటువంటిదని ఈ యొక్క సువార్త అంతా కూడాను అతనికి మైండ్లో ఒక్కసారిగా తిరిగింది. అది అతనికి ఇవ్వబడినటువంటి చివరి గడియ. తనను తాను సరిచేసుకునేందుకు, తాను ప్రభు యొద్ద ప్రాధేయపడేందుకు, పశ్చాత్తాపపడేందుకు, క్షమాపణ కోరేందుకు అదే చివరి గడియ. ఇక ఆ గడియను పోగొట్టుకుంటే తనకు మరలా లాంటి గడియ రాదు అని తాను గుర్తించినటువంటి వాడే. మొట్టమొదటి వాణ్ణి గద్దించిన తర్వాత, ప్రభువా నీ రాజ్యంతో నీవు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని ప్రభుతో చెప్తా ఉన్నాడు. ఈ మాటలు తనతో చెప్పటంలో కారణం ఏంటంటే, తాను పొందవలసిన శిక్షకు అతను పాత్రుడు అని మొట్టమొదటిగా అతను గ్రహించాడు. అయితే నిరపరాధి అయినటువంటి క్రీస్తును నిష్కారణంగా ఆ యూదులంతా కూడాను సిలోమురానుకు గురిచేసి ఆయనను చంపివేస్తున్నారని జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తును పాపములు క్షమించగలిగినటువంటి అధికారం కలిగివాన్నిగా గుర్తించి అంగీకరించి తన పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తును అభ్యర్థించడం అనేటువంటిది మనం చూడవచ్చు. క్రీస్తు తన రాజ్యంతో తిరిగి రానయ్యున్నాడని గ్రహించి తన నిమిత్తమై తాను ప్రభువును అభ్యర్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా తనకి ఇవ్వబడినటువంటిది ఒకే ఒక చివరి అవకాశమని, దానిని తాను ఉపయోగించుకుని తీరాలని నిర్ణయించుకుని ఆ ప్రకారం చేయటానికి తాను ఉపక్రమించాడు. ఇక ఎప్పుడైతే తనను రెండవ దొంగ అభ్యర్థించాడో, నీవు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని ప్రభు ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభు తనతో చెప్పటం జరిగింది. ఈ విధంగా ఒక దొంగేమో తానున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో అదే విధంగా కొనసాగాలని తాను నిశ్చయించుకుని నిర్ణయించుకుని ముందుకు సాగినటువంటి వాడిగా హృదయమును కఠినపరుచుకున్నటువంటి వాడిగా ఉంటే, రెండవ వాడు తనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క చివరి ఆపర్చునిటీని తాను ఉపయోగించుకోవాలని గ్రహింపు కలిగినటువంటి వాడే, ఆ విధంగా ఉపయోగించుకున్నటకు ఉపక్రమించినటువంటి వాడే, దానిని సద్వినియోగం చేసుకున్నాడు, ప్రభు యొద్ద పశ్చాత్తాపపడినాడు, ప్రభు తిరిగి రానయ్యున్నాడని, ఆయన రాజ్యము రానయ్యున్నదని గ్రహించినటువంటి వాడే, తాను తన శిక్షకు పాత్రుడని తనను తాను గ్రహించుకుని, అయితే ప్రభు ఆ శిక్షకు తగినటువంటి వాడు కాడు గాని ఆయనకు ఆ యొక్క అన్యాయపు శిక్ష విధించబడినది అని గ్రహించుకుని, ఆ విధముగా తాను తన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము తాను ప్రభువును క్షమాపణ కోరటం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, మొదటి దొంగను సహితము తన కళ్ళు తెరిచేందుకు ఆ క్షణములో బుద్ధిహీనతలో ఉన్నటువంటి ఆ దొంగ యొక్క కళ్ళు తెరిచి అప్పటికైనాను వాని యొక్క నిత్యత్వ నిమిత్తమై తనను కళ్ళు తెరిపించేందుకు తన వంతు ప్రయత్నాన్ని తను చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెండవ దొంగ చేసినటువంటిది అపూర్వమైనటువంటి కార్యము, కొద్ది క్షణములే, కొద్ది మాటలే గాని దానిలో ఎంతో అవగాహన అనేటువంటిది, అవకాశమును వినియోగించుకోవటం అనేటువంటిది, ప్రభు యొద్ద పశ్చాత్తాపడటం అనేటువంటిది, ఆయన యొక్క కృపను కోరటం అనేటువంటిది, ఆయన తిరిగి రానయ్యున్నాడని అది నమ్మటంలోను, విశ్వసించటంలోను, అభ్యర్థించటంలోను మనం దానిని చూడవచ్చు. అంతేకాకుండా తనతో పాటు ఉన్నటువంటి మరో దొంగను చివరిసారిగా కళ్ళు తెరిపించేందుకు కూడా తన వంతు ప్రయత్నాన్ని తాను చేసినట్లుగా మనం చూడవచ్చు. అంటే సరైనటువంటి గ్రహింపు, నిజమైన పశ్చాత్తాపము, క్షమాపణ కోసం సరైన వారిని అభ్యర్థించటం, రానున్న జీవితంలో క్రీస్తుతో ఉండాలని కోరుకుని దాని నిమిత్తం అభ్యర్థించటం వలన ఇది రెండవ దొంగకు సాధ్యమైంది, మొదటి వానికి సాధ్యము కాలేదు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొద్ది సంవత్సరాలు మనకు ఇవ్వబడినవి, దినములన్నీ మనవి కావు. మన యొక్క బ్రతుకంతా అయిపోయిన తర్వాత చివరి గడియలలో మనం ఉన్నప్పుడు మనలో ఎవరైనా ఈ విధంగా ప్రశ్నించినట్లయితే మన యొక్క సమాధానాలు ఏ విధంగా ఉంటాయో మనకి తెలియదు. ఆ ప్రశ్నలు ఏంటంటే, జీవితంలో ఇంతకాలం మీరు బ్రతికారు కదా, మీరు ఆశించినటువంటిది మీరు పొందగలిగారా, మీరు ఏమైతే పొందాలని అనుకున్నారో జీవితంలో దానిని పూర్తిగా మీరు పొందారా, మీరు హృదయములో సరైనటువంటి మంచి మనసాక్షితో చనిపోతున్నారా, మీ హృదయంలో ఉన్నటువంటి బరువులు బాధలు ఏమైనా ఉన్నాయా ఈ సమయంలో, లేకపోతే మీరు సంతృప్తితో ఈ లోకాన్ని విడుస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు గనక అడిగినట్లయితే ఆ క్షణాల్లో వారు ఏం చెప్తారో మనకి తెలియదు. అయితే ఒక విషయం ఏమిటంటే, నీకు ఇవ్వబడినటువంటి అవకాశములైనటువంటివి ఎన్నో ఉండబోవటం లేదు. నీకు దేవుడు నీ జీవితాంతము తాను ఇవ్వవలసినటువంటి అవకాశములన్నీ ఎన్నిటినో ఇస్తూ ఉన్నాడు. అనేక అనేక మందికి లేనటువంటి అవకాశములు నీకు ఆయన అనుగ్రహించి ఉండవచ్చు, ఇంకాను అనుగ్రహిస్తూ ఉండవచ్చు. అయితే నీవు వెరితనము చేత నింపబడినటువంటి వాడవే, దినములన్నీ ఈ విధంగానే ఉండనై ఉన్నావని భావించుకుంటూ నీకు ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశమును చెడును చేసేందుకే చెడుతనంగా బ్రతుకుచు, అన్యాయపు సంపాదనను సంపాదించుకుంటూ ధనాపేక్షను నీ యొక్క గురిగా పెట్టుకుని సాధ్యమైనంత ఎక్కువగా ధనమును సంపాదించుకునవలనని నీ ఇష్టానుసారంగా నీతిని న్యాయమును ప్రక్కకు పెట్టివేసి నిష్టానుసారంగా ధనమును ఆర్జించుకోవాలి అని ప్రయాసపడేటువంటి వాడవైనట్లయితే నీవు ఒక విషయమును జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. అది నీవు అనుభవించలేవు. ఒకవేళ నీవు ఎంతో సంపాదించి నీ పిల్లలకు విడిచి వెళ్ళినప్పటికీ అది వారికి సరైనటువంటి విధంగా ఆశీర్వాదకరంగా ఉపయోగపడదు. కొద్ది కాలంలోనే దానిని వేరొకడు కైవసం చేసుకుంటాడు. ఇది దేవుని మాట. కాబట్టి ఈ దేవుని మాటను ప్రక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నీవు నీతి న్యాయములు లేకుండా బ్రతుకుచు, గవర్నమెంట్ కు చెల్లించవలసినటువంటి ఆ యొక్క ట్యాక్సెస్ ని వేట్ చేస్తూ ధనాపేక్షతో నీ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే ఆ ధనము నీకు ఎన్నడనూ ఆశీర్వాదకరంగా ఉండదు. అదేవిధంగా ప్రభు ఇచ్చినటువంటి అవకాశములను నీవు ఉపయోగించుకుంటూ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అవకాశములు ఎప్పుడూ మనకు రావు. మన యొక్క జీవితము ఎలాంటిదంటే నీటి బుడగలాంటిది. అది ఎంతసేపు ఉంటుందో తెలీదు, ఎప్పుడు పగిలిపోతుందో తెలీదు. అలాంటి జీవితము మన జీవితము. మనము అనుకున్నటువంటివి ఎన్నో మనం చూస్తుంటాము జీవితంలో. మనం అనుకున్నటువంటివి అనేకమైనటువంటి వాటిని పొందలేం. రేపటి వరకు మనం నిలిచి ఉంటాము అని అనుకునేటువంటి మనము ఈ దినము చివరి వరకు ఉండగలమో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఆ విధంగా ఈ లోకమును విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది అన్నారు. చాలా మంది నేను ఎంతో కాలం బ్రతకనై ఉన్నాను, ఇప్పటికి నా వయసు ఇంత మాత్రమే, కాబట్టి కనీసం ఎంత లేదైనా సరే ఇంకెంతకాలం నేను బ్రతకనై ఉన్నాను అనేటువంటి పిచ్చి భ్రమలో బ్రతుకుతూ వారికి ఇవ్వబడినటువంటి అవకాశములను వారు కాళ్ళు తన్నేసి అలక్ష్యంగా ఉంటూ వారిష్టానుసారంగా అజాగ్రత్తగా బ్రతికేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అనేక మందికి సత్యము తెలియక వారిష్టానుసారంగా బ్రతికేటువంటి వారైతే సత్యము తెలిసిన తర్వాత కూడాను అనేక మంది నిద్రపోయేటువంటి వారు గాను అలక్ష్యంగా ఉండేటువంటి వారు గాను ఉంటూ ఉంటారు. వీరందరినీ ప్రభువు ఒక దినమందు తీర్పులోనికి తీసుకుని రానై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి ఇద్దరు దొంగలకు క్రీస్తు అంటే ఎవరు, ఆయన ఏ విధమైనటువంటి పరిచర్య లోకంలో చేశాడు, ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఏమి చేయగలడు అనేటువంటి అవగాహన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కనీసం రెండవ దొంగకి మనం పూర్తి అవగాహన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే విధమైనటువంటి అవగాహన మొదటి వానికి కూడా ఉండి ఉండవచ్చును. అయితే అతడు తన హృదయమును కఠినపరుచుకొని తాను వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గంలోనే ముందుకు సాగాలని, తను ఏ విధంగాను తన యొక్క ప్రవర్తనను సరిచేసుకున్నట్టుకు ఆ ఇవ్వబడినటువంటి చివరి క్షణములను కూడా తాను ఉపయోగించుకోలేదు. కానీ రెండోవాడు ఆ రకంగా లేడు. ఇక మరి ఒక క్షణము తన జీవితంలో రాబోదని తను ఎరిగినటువంటి వాడే. ఆ క్షణంలో తాను చేయవలసినటువంటి ఆ ఒకే ఒక పనిని చేయటకు నిర్ణయించుకుని తాను చేయటకు మాత్రమే కాదు తన పక్కన అదే శిక్షలో ఉన్నటువంటి వాడిని కూడాను తను కళ్ళు తెరపింపజేసేందుకు తన వంతు ప్రయత్నాన్ని అక్కడ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాము. దినములు మనవి కాదు. అయితే మనము భయమును కలిగి ప్రభువు యొక్క సన్నిధిలో మనలను మనం తగ్గించుకుని మనకు ఇవ్వబడినటువంటి అవకాశములను ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు ఇవ్వబడినటువంటి అవకాశములన్నీ కూడా మనం వదిలివేసినప్పటికీ కనీసం ఇప్పటి నుండైనా నీవు ప్రారంభించినట్లయితే, ఇప్పటికైనా నీవు కళ్ళు తెరిచినట్లయితే, ఇప్పటి నుండి నీవు జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఇప్పటి నుండి నీవు దేవునికి భయపడినట్లయితే ఆయన తన చిత్తానుసారంగా నీకు సహాయం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉండునట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థించాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, ఏదైనా మందు మీరు అనుగ్రహించినటువంటి ఈ కొద్ది వాక్యం నిమిత్తమై నీ పాదములకు వందనములు. ఇద్దరికి అవకాశములు ఇవ్వబడినవి, అవి కూడా చివరి గడియలలో వారికి ఇవ్వబడినవి. వారు సత్యమును ఎరిగినటువంటి వారుగా మాకు కనపడుతున్నారు. ఆయనను ఇప్పటి వరకును వరిష్టానుసారంగా బ్రతికినారు. అయితే చివరి క్షణములో ఒకతను మొండిగా తాను వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గంలోనే వెళ్లవల్లని ప్రభువును అప్పటికీ కూడా దూషించుచు, తనకు ఏమాత్రము సంబంధం లేనటువంటి వ్యక్తి పట్ల అగౌరవంగా బ్రతుకుచు తన ఇష్టానుసారంగా చేయటకు పూనుకున్నాడు. అయితే రెండవ వ్యక్తి జ్ఞానం కలిగినటువంటి వాడై తనను తాను తగ్గించుకొని తన తప్పిదమును తెలుసుకుని ప్రభు యొద్ద సమాధానపడి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కూడా సాధ్యమైనంత వరకు ఆ కొద్ది సమయంలోనే సరైనటువంటి బాటలోనికి తీసుకుని రావాలని ప్రయత్నించినటువంటి వాడు ప్రభు యొక్క రాజ్యము నిమిత్తము ఆశ కలిగినటువంటి వాడే, ఆ రాజ్యంలో తాను ఉండవాలని ఆశించినటువంటి వాడే ప్రభువును ఆ చివరి క్షణంలోనే ప్రార్థన చేసి పరదేశకు వెళ్ళినటువంటి వాడు గా మేము చూస్తున్నాం తండ్రి. ఆ విధంగా మేము ఉండగలిగినట్లుగా మాకు ఇవ్వబడినటువంటి అవకాశములను మేము వదులుకోకుండా ఎల్లప్పుడు మీ ఎడల భయభక్తులు కలిగి ప్రవర్తించేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.